സുവർണരേഖ.
ശ്രവണ പുസ്തകം മൊദടി അധ്യായം
സുവർണരേഖ. తెల్లవారు తుండగానే వచ్చేసిన రాజ్యం చూసి కాస్త ఆశ్చర్యమే వేసింది. చీపురు తీసుకుని ఇయాల ఇల్లు ఉడుస్తా తుడవా అంది. అంటే అన్నాను, ఈ ఉడవడం తుడవడం అనే మాటలకున్న భేదం నాకు చాలా రోజులు అర్థమయ్యేది కాదు. తడిపుడ్డేయనమ్మా, నేను జల్దీ పోవాలా అంది రాజీ. సర్లే అన్నాను. ఎందుకు ఏమిటి అని నేను అడగలేదు. పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ అంట్లు తోమేస్తోంది రాజీ. ఆ శబ్దాల మధ్యలో సన్నగా పిట్ట కూసినట్టు ఏదో కోనిరాగం ఆమె కంఠంలోంచి బయటకు వస్తుంది. అంటే రాజీ ఏదో హుషారులో ఉందని అర్థం. నేను వేరే హడావిడిలో ఉండటం వల్ల బాధ కానీ వేసి విషయం రాబట్టే సమయం లేదు. ఆరింటికే రేవతి ఫోన్ చేసింది. కాసేపు అవి ఇవి మాట్లాడి సరిగ్గా 11:30 తనిష్క్ దగ్గర ఉండమని ఆర్డర్ జారీ చేసింది. రేవతి ఏదో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తోందని నాకు అర్థమైంది. ఆ విధంగా గంటలు గంటలు బంగారు కొట్లలో గడపడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ రేవతి ఒక్కతే నాకు మిగిలిన అత్యంత ప్రియమిత్రురాలు. నిజానికి మేము నలుగురం ప్రాణ స్నేహితుల్లా తిరిగేవాళ్ళం. ఒక్కొక్కళ్ళు ఎవరి సంసారాల్లో సంపాదనల్లో సమస్యలో వారు కూరుకుపోయారు. అప్పుడప్పుడు హలో అంటే హలో అనడమే కానీ ఏం మిగల్లేదు. ఒకే ఊళ్ళో ఉండటం వల్ల నేను రేవతి చిన్ననాటి మైత్రిని పొడిగిస్తూ వస్తున్నాం. తను నాకెంతో దగ్గరగా కష్టసుఖాలు చెప్తుంది. నాకు ఇలాంటి అవసరం వచ్చినా రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్తుంది. అందుకే దాని బంగారు నగలిపిచ్చి భరిస్తూ దాన్ని ఏమీ విమర్శించకుండా ఊరుకుండిపోతాను. శ్రీరామ్కి వంట చేసి క్యారేజీ సర్ది ఇచ్చేశాను. అతనికి చెప్పాను రేవతి గురించి. నువ్వు వడ్డాణమో కాసుల పేరో తగిలించుకురా అన్నాడు నవ్వుతూ. అవేం ఊరికే రావు, లక్షలు గుమ్మరిస్తే గానీ. నువ్వు పెట్టుకుంటానని మాట ఇవ్వు, నేను తల తాకట్టు పెట్టైనా నీకు చేయిస్తా. నీ తల తాకట్టు పెట్టేందుకు ఇంకా చాలా విషయాలున్నాయి కానీ నడు నడు అన్నాను. కొంటెగా నవ్వుతూ, అయినా నీ పేర్లోనే బంగారం ఉందిలే, ఇక నాకలేందుకు అని బండెక్కి వెళ్ళిపోయాడు. అవును, నా పేరు సువర్ణరేఖ. అయినా నేను సువర్ణ తీసేసి రేఖగానే ఉంటున్నా. ఆ షాపులో అడుగు పెట్టగానే కళ్ళు జిగేల్మన్నాయి. వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, పచ్చలు, కెంపులు, ఒకటేమిటి, అన్నీ కలిసిన బంగారం. ఎన్ని డిజైన్లో, ఎంత కళాత్మకమైన నగషీలో, పైగా ఉన్నవి నాలుగింతలు చేసి చూపించే అర్థాలు చుట్టూ. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే వాళ్ళ ఆయన 450,000 రేవతిని నీ ఇష్టం అన్నట్ట. అది పెట్టి వెంటనే బంగారం కొనాలని బయలుదేరిన ఆమెకు నేను తోడు. మా ప్రజ్ఞకి పెళ్లినాటికి బంగారం బాగా కూడబెట్టి ఇవ్వాలి కదా, అందుకే ఇప్పటి నుంచి వీలైనంత కొని పడేస్తున్నా అంది. పెళ్ళికి బంగారం ఎందుకు అన్నాను చటుక్కున. అది భక్కున నవ్వి, నువ్వు మరీను అంది. చివరికి 2.5 లక్షలు పెట్టి వజ్రాలు పొదిగిన ఒక హారం ఎంపిక చేసింది. బాగుంది కదూ సింపుల్గా అంది. ఏదో రేవతి చెప్తోంది కానీ నా నుంచి సమాధానం ఆశించే స్థితిలో లేదు. మరో 2 లక్షలు విలువ చేసే వడ్డాణం తీసుకుంది. దాని మధ్యగా ఎర్రటి పచ్చటి రాళ్ళు, మధ్య మధ్యలో ముత్యాలతో లక్ష్మీదేవి కూర్చునుంది. ఇద్దరం హోటల్లో భోజనం చేసి బయలుదేరాం ఇంటికి. నన్ను ఆమె ఇంట్లో దింపేసరికి 4 అయింది. బట్టలు మార్చుకుని ముఖం కడుక్కుని కాస్త కాఫీ కలుపుకుని తాగి మంచం మీద వాలి పుస్తకం తీసుకున్నా. కాసేపటికే చేతిలోంచి పుస్తకం జారిపోయింది. నిద్ర ముంచుకొచ్చేసింది. మళ్ళీ ఎవరో తలుపు కొడుతుంటే మెళుకు వచ్చింది. చూస్తే రాజీ. ఎంత తలుపు కొట్టినా తీయరేంటమ్మా, కరెంటు పోయింది అంటూ వచ్చి సోఫా దగ్గర చతికిలబడింది. నేను బద్ధకంగా ఆమె వైపు చూశాను. మధ్యాహ్నం వస్తూనే చీపురు పట్టుకుని హాలు తుడిచినట్టు కాసేపు అభినయం చేసి గిన్నెల దగ్గరికి పోతుంది. అలాంటిది నేల మీద కూర్చుంది అంటే ఏదో సమస్య ఉందని సూచన. నేను కళ్ళు మూసుకుని పడుకున్నా అమ్మా అంది. చూశాను ఆమె ముఖంలో ఒక ఆనందం, కాస్తంత గర్వం కలగలిసిన చిత్రమైన వెలుగు ముఖమంతా పరుచుకుంది. రాజీ జాకెట్లో దాచిన చిన్న సంచి తీసి అందులోంచి గులాబీ రంగు పేపర్లో మెరుస్తున్న బంగారు వస్తువుని తీసింది. అవి మిలమిలలాడుతున్న చెవుల బుట్టలు, మధ్యలో ఎర్రరాళ్ళు, పైన తెల్లరాళ్ళు. కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. బాగున్నాయి రాజీ అన్నాను. మా చిట్టుగానే తీసుకున్నానమ్మా, దానికి 2-3 ఏళ్ళకి పెళ్లి చేస్తా కదా, బంగారం ఒక్కొక్కటే కూడబెట్టాలి కదమ్మా, మాలో మనం అంటే మాటలా అంది. పెళ్లికి బంగారం ఎందుకు అన్నాను. మళ్ళీ ఇదే మాట నేను రేవతిని అడిగితే నవ్వేసిన సంగతి గుర్తొచ్చింది. కానీ చటుక్కున అనేశాను. బాగుందమ్మా మీరు అనేది, బంగారం లేకపోతే ఇంక పెళ్ళేంటమ్మా? అసలు పిల్ల పెళ్ళి అనగానే ఎన్ని తులాలు బంగారం పెడతారు అంటూ మొదలు పెడతారు అంటూ వాళ్ల పెళ్ళిళ్ళు బంగారం గొడవలు చెప్పుకొచ్చింది. ఇదేమంత కొత్త విషయం కాదు. ఇప్పుడు జనాలకి డబ్బు, బంగారం, స్థలాలు కొనడం ప్రధాన ఆరాటాలుగా మారాయి. మధ్యతరగతి వాళ్లకు పిల్లల్ని విదేశాలకు పంపడం, వాళ్ళక్కడే ఉండిపోవాలని, డబ్బు పంపాలని, ఆ డబ్బుతో ఇక్కడ ఆస్తులు పోగేయాలని ఒకటే ఆశ. కోరికల్లో వర్గవర్గానికి స్థాయి భేదాలు, చిన్న చిన్న సవరింపులు, సడలింపులు తప్పిస్తే మూలాలు ఒకటే. ఆశలు ముదిరి అత్యాశలై బాధిస్తున్నాయి. అట్టడుగు వారు కష్టపడి ఇళ్లల్లో పాచి పనులు చేసి చీట్లు కట్టి కూడబెట్టి తులమని అరతులమని బంగారం కొంటుంటారు. రేవతి లాంటి శ్రీమంతులు డబ్బేం చేయాలో తెలియక కిలోల లెక్కన బంగారం కొని దాస్తుంటారు. ఇంకా కొందరు బంగారం మోసు వదులుకోలేక తమ కోరికల మేరకు కొనుక్కోలేక నగలు సరదా తీర్చుకునేందుకు 1 గ్రామ్ గోల్డ్ నగలు పెట్టుకుని తృప్తి పడుతుంటారు. కానీ బంగారం ఆస్తి కదా, ఏ అవసరం వచ్చినా అక్కరకొస్తుంది అనే ఆశతో వాయిదాల పద్ధతిలో చీట్లు కట్టి ఒక గొలుసని ఒక గాజుల జతని సమకూర్చుకుంటారు. దానికి వివరణ, రేపు పిల్ల పెళ్లి చెయ్యాలంటే బంగారం కావాలి కదా, ఒకసారి రమ్మంటే ఎలా వస్తుంది, కొంచెం కొంచెం కొనిపడేస్తే కానీ ఎలా అని చెప్తుంటారు. ఆలోచనల్లోంచి బయటపడి జాగ్రత్తగా దాచిపెట్టుకో అన్నాను రాజీతో. ఏం లేదమ్మా, సెయ్యి కాళ్ళు సర్లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చారుగా, అయ్యి 3 నెలల డబ్బు వచ్చింది మా మావకి. ఆయన్ని 10 ఏళ్ళుగా నేను చూస్తున్నాగా, నాకే ఇచ్చాడు తెచ్చి. సర్లే కదా అని ఆడికి 500 చేతి ఖర్చులకి ఇచ్చి మిగిలింది ఎట్టి ఈ కొన్నా అంది. సర్లే అన్నాను. రాజీ పొట్లం జాగ్రత్తగా దాచుకుని పనిలో పడింది. పాత సినిమా నాగయ్య గారి త్యాగయ్య డివిడి పెట్టుకుని చూస్తున్నా. అందులో లీనమైపోయాను. శరభోజి మహారాజు బంగారు నగలు, పట్టు పీతాంబరాలు, ధనరాశుల కానుకలు పంపించాడు. ఇంట్లో అందరూ అవి చూసి బ్రహ్మానంద పడిపోయారు. వాళ్ళ దరిద్రం తీరిందని మురిసిపోతున్నారు. కానీ త్యాగయ్య వాటిని తిరస్కరించాడు. అంత బంగారం వద్దని తృణీకరించటమా? అందరికీ కోపం వచ్చింది. త్యాగు ఒక్కసారి ఆలోచించు అంటాడు అన్నగారు. త్యాగయ్య చిరునవ్వు నవ్వి ఆలోచించవలసినదేమీ లేదని తేలుస్తాడు. తిరస్కరించాడనే కోపాన్ని మూటకట్టుకుని బంగారం వెళ్ళిపోయింది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అంటూ కీర్తన ఆలపిస్తున్నాడు త్యాగయ్య. నాగయ్య నటన గానం చూస్తూ వింటూ మైమర్చిపోయి ఉన్నాను. బెల్ మోగింది. ఈ లోకంలో చాలా చిరాకైన విషయాలు 2. ఒకటి కాలింగ్ బెల్, 2 టెలిఫోన్. మహా చిరాకు వచ్చేసింది. తలుపు తీస్తే ఎదురుగా రాజీ. ఎంట మండిపోతుంది. ఏమిటి అప్పుడే పనికా అన్నాను విసుగ్గా. లేదమ్మా అంటూ లోపలికొచ్చి కింద కూర్చుంది. మళ్ళీ ఆ బుట్టలు తీసింది. అమ్మా ఈ నీ కార్డెట్టుకుని 1000 రూపాయలు ఇవ్వు అంది. నాకు సర్రుమని కోపం వచ్చింది. ఏమిటి కొత్తగా, నేను ఎప్పుడైనా బంగారం పెట్టుకుని డబ్బులు ఇచ్చానా అన్నా కోపంగా. లేదమ్మా అలాగని కాదు, మా చిట్టికి స్కూల్లో జీతం కట్టమని మా తమ్ముడికి డబ్బులు ఇచ్చా, ఆడు కట్టలేదు, ఖర్చిట్టేసుకున్నాడు. 3 నెలలు కట్టాలంట, పిల్లనింటికి అంపేశారు, నాకాడ డబ్బులు లేవు. అయితే అన్నాను తీవ్రంగా, ఈ బంగారం అవసరానికే కదమ్మా. చాలే తెలివి, 4 డబ్బులు కనపడేగానే బంగారం బంగారం అంటూ బయలుదేరతారు, ఆడ బెదాచుకోవచ్చు కదా. రాజీ ఏం మాట్లాడలేదు. 1000 రూపాయలు రాజీకిచ్చి ఆ బంగారం ఆమె చేతిలో పెట్టాను. తీసుకుపో, ఇంకెప్పుడు బంగారం నా దగ్గరికి తేకు అన్నాను విసురుగా. అమ్మా అమ్మా నా తల్లివి, నీ దగ్గర దాచిపెట్టు, నా మొగుడు కానీ చూశాడంటే అమ్మి తాగేస్తాడు అంటూ బయటకు వెళ్ళిపోయింది. ఈ మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి? సినిమా సాగుతోంది. మళ్ళీ దానివైపు మనసు పోలేదు. కట్టేసి పడుకుని కళ్ళు మూసుకున్నా. షిర్డీ సాయిబాబాకి మహారాణి గారు బోల్డ్ బంగారం బహుమతిగా తెచ్చి ఇచ్చిందట. ఆయన ఏమిటిది అన్నాడు. బంగారం అంటూ మహాల్సాపతి మెరిసే కళ్ళతో చెప్పారట. బంగారమా అన్నట బాబా. అవును, బంగారం గురించి నీకు తెలుసా నాకు తెలుసా అన్నాడట ఆయన. తను స్వర్ణకారుడు కావటం వల్ల బంగారాన్ని గుర్తించటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. బాబా తన గుండెల మీద చెయ్యి వేసి చూపిస్తూ, ఇది బంగారమా, అది బంగారమా అన్నారు. అతను మారు మాట్లాడకుండా సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు. ఎంతటి వారికైనా బంగారం కనిపిస్తే మనసు వశం తప్పుతుంది కాబోలు. రాత్రి 11 గంటలకి ఫోన్ మోగింది. శ్రీరామ్ ఊరెళ్ళాడు. ఎలా ఉన్నాడో, ఈ టైంలో ఫోన్ ఏమిటి? గబగబా వెళ్ళి ఎత్తాను. నేను రేవతిని, ఇప్పుడొస్తున్నా, చిన్న పని. అంతా క్షేమమేనా? అన్నాను కంగారుగా. అంతా నిక్షేపంలా క్షేమం, వస్తున్నా. నేను మరో మాట మాట్లాడేలోపు ఫోన్ కట్ అయింది. కూర్చున్న 1/2 గంటలో ఇంటి ముందు కారాగిన శబ్దం. తలుపు తీయగానే అడుగు పొడవు, అరడుగు వెడల్పు ఉన్న దంత పెట్టె నాకిచ్చి, ఇది గోల్డ్, నీ దగ్గర దాచిపెట్టు అంది. అదేమిటి అన్నట్టు చూశాను. చిన్న ప్రాబ్లం, మా ఇంటికి వియ్యాల వారు వస్తారని వార్త అంది నవ్వుతూ. ఆ నవ్వులో జీవం లేదు. నాకు అర్థమైంది. నేను మళ్ళీ మాట్లాడేలోపు, ప్లీజ్ నేనే వచ్చి 2-3 రోజుల్లో తీసుకుంటా అంది. అవును, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వియ్యాల వారి కంటే ఎక్కువే మరి. మొన్న కొన్నదా? అదే కాదు, ఇంకా చాలా ఉంది. 5 నిమిషాల్లో రేవతి వెళ్ళిపోయింది. బరువైన ఆ దంతపెట్టి ఎక్కడ పెట్టాలా అనే భయం మొదలైంది. నా మనసు బరువెక్కింది. అన్ని లోహాల కంటే బంగారం బరువైంది. కానీ మనుషులకున్న అత్యాస బరువు ముందు బంగారం తేలికైపోతుంది. ఆ పెట్టె దీవాన్ లోపల దాచిపెట్టి పరుపు సర్ది దానిమీదే పడుకున్నాను. అది నాకు ముళ్ళపాన్పులా అనిపించింది. అసలు నాకేమిటి కాపలా? మధ్యాహ్నం రాజీ, ఇప్పుడు రేవతి. రాత్రంతా నిద్ర లేకుండా కాపలా కాయాలన్నమాట. తెల్లవారుతుండగా కాస్త కునుకు పట్టింది. కలత నిద్ర, కలలు. 97 కిలోల బంగారం ఎయిర్పోర్ట్లో పట్టివేత. అనుమానించి వెంబడిస్తే నల్లకారులో 4 కోట్ల విలువ చేసే బంగారం. ఒకే రోజునే 8 చోట్ల సిటీలో చైన్ స్నాచింగ్. అశోక్ నగర్లో పాల కోసం వెళ్తున్న మహిళ మెడలో 3 తులాల గొలుసు ఎవరో దొండగులు లాక్కుపోయారు. పిల్లల్ని స్కూల్లో వదిలివస్తున్న ఆమె మెడలోంచి వెనక బండి మీద వచ్చి గొలుసు లాక్కుపోయారు. ఆమె రాళ్ల మీద పడటంతో గాయాలయ్యాయి. ఇలా ఏవేవో వివరాలతో మెళ్ళో గొలుసులు పోగొట్టుకున్న వివరాలు గజిబిజిగా. చిరాకుగా లేచాను. ఆకూరలమ్మా, వద్దు. గోంగూర, వద్దు. బంగారం లాంటి కూరమ్మా, అందుకే వద్దు. గట్టిగా అరిచాను. ఆమె జడిసి వెళ్ళిపోయింది. బంగారం ఆస్తి, అవసరానికి ఆదుకుంటుంది. నిజమా? కానీ అదే ఒక్కొక్కసారి ప్రాణాలు తీస్తుంది. నిజమే. పక్క ఫ్లాట్లోంచి పద్మం వచ్చి, మా ఆయన బ్రహ్మోత్సవాలు పెట్టమంటే ఆ దిక్కుమాలిని క్రికెట్ పెట్టుకు కూర్చున్నారు. మీరు కాస్త పెడతారా అంది. టీవీ తెర ధగధగ మెరిసిపోతుంది. స్వామివారి ఆభరణాలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. పద్మ తన్మయంగా చూస్తోంది.
అప్పా, ఎంత కన్నుల పండుగగా ఉందో. బంగారం లేని వాళ్ళు అదెందుకు పిచ్చి అది ఇది అంటారు. కానీ బంగారానికి ఉన్న విలువ దేనికుంది చెప్పండి? మన జీవితాలతో ముడిపడిపోయింది అంతే, తేల్చి చెప్పింది పద్మ. నేనేం మాట్లాడలేదు. పిల్లాడికి పడుగు అంటే బంగారం భటువు, పిల్లకి పెళ్ళి అంటే సూత్రాలు బంగారం. అంతెందుకు? మా చిన్నప్పుడు బోసిమెడలో ఉన్న కూతుర్ని తండ్రి చూడకూడదని శాస్త్రం. మేం 3 మా అమ్మ కంటె చెరిపించి మాకు తలో గొలుసు చేయించి వేస్తే గాని మా నాన్నకి దోషం పోలేదు. పోనీలే బాలతొడుగ్గా ఉంటుందని అమ్మ సరిపెట్టుకుంది. నాన్న మళ్ళీ అమ్మకి చేయిస్తానన్నాడు. కానీ ఎక్కడండి, పెద్ద పెద్ద సంసారాల్లో బంగారం కొనడం సామాన్యమా? పద్మ వాక్ ప్రవాహానికి వాళ్ళ అబ్బాయి వచ్చి బ్రేక్ వేశాడు. అమ్మా, నాన్న పిలుస్తున్నాడు అని. బీరువాలో ఏం తీసుకుందామన్నా రాజీ బుట్టలు అడ్డు తగులుతున్నాయి. 3 రోజుల్లో వస్తానన్న రేవతి ఇంకా రాలేదు. ఆ మీటింగ్ హాల్లో అడుగు పెడుతుంటేనే నా ఫ్రెండ్ సుహాసిని పరిగెట్టుకొచ్చింది. ఆమె పక్కనే ఓ అమ్మాయి, తెల్లగా, అందంగా, హుందాగా, తెలివితో మెరిసే కళ్ళతో. ఈమె శాఫాలిక, షికాగోలో PhD చేసింది. సబ్జెక్ట్ ఏమిటో తెలుసా? ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావం ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద ఎలా ఉంటుంది. నీకు ఆసక్తి గల విషయం కదా, ఇదిగో KS రేఖ అంటూ పరిచయం చేసి సుహాసిని వేగంగా వెళ్ళిపోయింది. శాఫాలిక నా వైపు చూసి స్నేహంగా నవ్వింది. శాఫాలిక వైపు పరీక్షగా చూశాను. ఆమె రంగు రూపురేఖలు అనవసరం, కానీ మనిషికి కావాల్సిందేమిటి అంటే ఇదే కదా అనిపించింది. ఆమె చెవులకేమీ లేవు, మెడ బోసిగా ఉంది. గొలుసులు, నెక్లెస్ ఏమీ లేవు. చేతులకి కంకణాలు, గాజులు వగేరా అసలే లేవు. ఇంకా ముక్కు, కాళ్ళ గురించి ప్రసక్తే లేదు. తెలివి, చదువు, సంస్కారం, సభ్యత కలబోసి పోత పోసినట్లుంది. మనిషి హాయిగా, నిశ్చింతగా, ఆనందంగా బతకడానికి ఏం కావాలి? నాలో ఆలోచనలు కలగా పులకంగా మీటింగ్లో జరుగుతున్న విషయానికి అతీతంగా నేను అన్యమనస్కంగా ఉన్నాననిపించింది. మళ్ళీ సుహాసిని పరిగెట్టుకొచ్చింది. నా దగ్గరగా వంగి అమ్మాయిని చూపించి, షీఈస్ రియల్ కోల్డ్ అంది. నేను ఉలిక్కి పడ్డాను.